ప్రపంచంలో మూడు ముఖ్యమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవాళ మీరు వినబోతున్నటువంటిది ఖచ్చితంగా ఒక విషయం మీకు అందజేస్తుంది. అదేంటి అంటే మీ కోరికలు తీర్చుకోవడం ఎలా. అది ఏ కోరిక అయినా సరే. అంచేత చాలా ఏకాగ్రతతో పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో వినండి. మూడు ఆలయాలు ఉంటాయి మనకి. ఇందులో ఏ అనక్కర్లేదండి, చెప్పడం. ఏ ఆలయాన్ని ఉపయోగించుకున్నా మీరు మిగతా ఆలయాలకి వెళ్ళిపోగలరు. కానీ ఈనాడు మనం ఆలయాలను ఉపయోగించుకోవటం మర్చిపోయాం. దేవాలయాలు ఒకటి, అసలు మనకి దాన్ని ఉపయోగించుకోవటం చేత కాదు. దేవాలయానికి వస్తున్నాం మనం. స్కూల్కి ఏదో ఒక మంచి స్కూల్ ఉందనుకోండి, పేరు ఉన్నటువంటి స్కూల్, చాలా పేరుంది ఈ స్కూల్కి అని చూసి వచ్చేసారనుకోండి మీరు. అబ్బా బిల్డింగ్ చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, టీచర్లు ఉన్నారు, మీకు చదువు రాదు. చదువు ఎప్పుడు వస్తుంది? దాన్ని చూడటానికి వెళ్తే రాదు. అక్కడ నేర్చుకోవలసినది ఏమిటో తెలుసుకుని నేర్చుకుంటే వస్తుంది. ఎక్కడ ఏది నేర్చుకోవాలో అది నేర్చుకునేటటువంటి స్థితిని మనం ఆలయము అంటాం. పుస్తకాలయంలో ఏం నేర్చుకుంటాం? పుస్తకాల ద్వారా నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం? నీకు కావాల్సింది నేర్చుకుంటాం. పుస్తకాలయంలో అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. మీకు నావెల్స్ కావాల్సినటువంటి నవల్స్ చదువుతాయి. ఇంజనీరింగ్ సబ్జెక్ట్ గురించి కావాల్సిన వాళ్ళు ఆ సబ్జెక్ట్ గురించి పుస్తకాలు తీసుకుంటారు. అన్ని ఒకే పుస్తకాలయంలో ఉండవచ్చు, లేకపోతే విభిన్న పుస్తకాలయాలలో ఉండవచ్చు. చెప్పింది అర్థమవుతుందా మీకు? అంతేనా, మొట్టమొదటి ఆలయం ఏంటి అంటే పుస్తకాలయం. ఈనాడు మనకి పుస్తకాలయాలు ఒకటే ఉన్నాయి, కానీ ఏం చదువుతాం మనం అక్కడ? లెండింగ్ లైబ్రరీస్. ఎందమూరి వీరేంద్ర నవల ఏదైనా ఉందా? జిల్లేళ్ళ ఏంటండి, ఎద్దరంపూడి సులోచనారాయణ నవల్స్ ఏమైనా ఉన్నాయా? లెండింగ్ లైబ్రరీ, హోమ్ లైబ్రరీస్, పుస్తకాలయాలు అవి. కానీ ఎలాంటి పుస్తకాలయాలు? నీ మనస్సుని భ్రష్టు చేసి నీ ఆలోచన విధానానికి సవ్యమైనటువంటి రూపము లేకుండా మీరు ఏమి ఆలోచించాలో ఏమి ఆలోచించకూడదో చెప్పేటటువంటి పుస్తకాలు కాకుండా మీకు కాలాన్ని నాశనం చేసేటటువంటి, ఏ విధమైనటువంటి అవగాహన తీసుకోరా అన్నటువంటి పుస్తకాలు చదివేటటువంటి పుస్తకాలయాలు ఉపయోగం ఉన్నాయి కనుక ఇలా ఉన్నామన్న. అంటే ఏంటి, పుస్తకాలయాలు భ్రష్టుపట్టాయి అని చెప్తున్నాను నేను. నాకు తెలిసి కాలేజీ లైబ్రరీస్ లో కూడా పుస్తకాలయాలు ఎవరు కొనటం లేదు, తీసుకోవటం లేదు. కాలేజీ లెక్చరర్గా, బయోకెమిస్ట్రీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా నేను చెప్తున్నాను. పుస్తకాలు అయితే నేను చాలా కొని పెట్టాను నా లైబ్రరీలో, మా కాలేజీ లైబ్రరీలో. ఎవడు చదవడు. కానీ ఆలయాలంటే ఏంటో చెప్తున్నాను నేను. ఆలయాలలో మీకు రెండు లభిస్తాయి. చెత్తా చెదారం కూడా లభిస్తుంది పుస్తకాలయాలలో, మంచి పుస్తకాలు కూడా లభిస్తాయి. రెండవదేంటి, వైద్యాలయాలు. వైద్యాలయాలలో ఏం లభిస్తుంది మనకి? టెక్నికల్ గా ఆరోగ్యం లభించాలి. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఏ విధంగా అయితే మీరు ఈనాడు ఉన్నటువంటి పుస్తకాలయాలలో పనికి వచ్చే పుస్తకాలు ఎలా చదవటం లేదు, వైద్యాలయాలలో కూడా మీకు ఆరోగ్యం లభించటం లేదు. వైద్యాలయాలలో అమెరికాలో చాలా స్పష్టంగా ప్రతి సంవత్సరము రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ అవుతున్నాయి. రోగాలలో ఈనాడు ఉన్నటువంటి రోగాలలో 90% రోగాలు మందులు వాడటం వల్ల వస్తున్నాయి. డాక్టర్స్ చెప్తున్నారు ఇది. పుస్తకాలయాలలో మంచి పుస్తకాలు ఉన్నా ఎలాగ మీరు చదవకుండా మయోభృక్తిని భ్రష్టపెట్టేటటువంటి పుస్తకాలు చదువుతున్నాము. అదేవిధంగా వైద్యాలయాలలో ఏం జరుగుతోంది? మీరు ఆరోగ్యం కోసం వెళ్తున్నారు అక్కడికి, ఆరోగ్యం మాత్రం రావటం లేదు. నిన్ననే నాకు ఒక ఫోన్ వచ్చింది, టీచర్ ఒక పిల్లకి తల మీద దెబ్బ వేసింది, చూపు కనిపించటం లేదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే ఏం జరిగిందో తెలుసా? అమ్మాయికి ఫిక్స్ రావటం మొదలెట్టారు. ఫిక్స్ రావటం మొదలెట్టాక నాకు నిన్న రాత్రి ఫోన్ చేశారు మాస్టర్, ఇది పరిస్థితి. సరే అమ్మా, నువ్వు డిశ్చార్జ్ చేసేస్తారు, గాబరా పడకండి. సరే డిశ్చార్జ్ చేశారు. చేశాక ఏం చెప్పారంటే తెలుసా? సైకియాట్రిస్ట్ కి చూపించండి అని. కొంచెం జాగ్రత్తగా ఈ వైద్య విధానాన్ని అవగాహన చేసుకోండి. టీచర్ కొట్టవచ్చు, కొట్టితే చూపు పోవచ్చు, అదేదో యాక్సిడెంట్, ప్రమాదం అండి. చూపు పోవాలని కొట్టారా ఏం చేయించారైనా, మళ్ళీ ఏదో ముఖ్యంగా తీసింది, ఎక్కడో తగలకూడని చోట దెబ్బ తగిలింది. దానికోసం హాస్పిటల్కి వెళ్తే ఏమైందో అర్థమైందా మీకు? చూపు సంగతి తర్వాత చూద్దాం, ముందు పిచ్చి అని తెలిచారు. అవగాహన అర్థమవుతుందా? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, మీరు ఎంత నిశ్చింతగా కూర్చుని ఉన్నారో అది కేవలం భారతీయులకే చెల్లింది. అది కొంపలు అంటుకుపోతున్నా కూడా ఏ విధమైనటువంటి అవగాహన లేకుండా వైద్యాలయాలలో మీకు ఉన్నటువంటి రోగము తగ్గింది అనే భ్రమ కల్పించబడుతోంది తప్ప ఖచ్చితంగా మీకు ఆరోగ్యము లభించడం లేదు. కొంచెం బలం ఉంటే మీకు అర్థమవుతుంది. మరి ఏం చేయాలి మాస్టర్ చెప్తా? అందుకోసమే ఇవాళ చెప్పాను నేను. ఇవాళ మీరు విన్నటువంటి దాంట్లో గ్యారంటీగా మీకు ఒక మార్గం తెలిసిపోతుంది. గ్యారంటీ అది, ఆచరిస్తారా లేదా అది మీ ఇష్టం. పుస్తకాలయాలు, వైద్యాలయాలు, ఈ వైద్యాలయాలతో పాటు విద్యాలయాలు, నేనేం చెప్పక్కర్లే. ఈ విద్యాలయాలలో ఉన్నటువంటి చదువు ఎలా ఉందంటే గత 3 రోజులుగా ఒకే సంఘటన పేపర్లో చదివాను. ప్రతిరోజు ఒకే సంఘటన వేరువేరు ప్రాంతాలలో. మీరు చదివారో లేదో నాకు తెలీదు. సైకిల్ కొని ఇవ్వబడటం లేదు అని ఆత్మహత్య చేసుకున్నారు 3 పిల్లలు ఈ హైదరాబాద్ లోనే. చదివారా పేపర్లో? చదవాలి మీరు, అది చదివి బాధపడాలి. అంటే సైకిల్ లేకపోతే చచ్చిపోటమేనా? మార్కులు రాకపోతే చచ్చిపోటమేనా? ఇంకా పిచ్చి పిచ్చివి, నన్ను ప్రేమించకపోతే నేను చంపేస్తాను. చంపేశాడు. భలే ప్రేమ. ప్రేమ అంటే అదా? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వాడికి నువ్వు ప్రాణం ఇచ్చేయాలి, కానీ వాడి ప్రాణాన్ని తీసేస్తావు, అది ప్రేమ అనుకుంటే ఎంత? వైద్యాలయాలలో ఎలా వైద్యం జరగటం లేదు, పుస్తకాలయాలలో ఎలాగ మీరు పుస్తకాలు చదవటం లేదు, విద్యాలయాలలో విద్య నేర్పబడటం లేదు. మరి ఏం నేర్పబడుతోంది? మీకు కోపం వస్తే రావచ్చు, అడుక్కు తినే విద్య నేర్పించబడుతోంది. కోపం వస్తే రావచ్చు. ఐఎమ్ ఏ ప్రొఫెసర్, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ని నేను. ఎంఎస్సీ వాళ్ళకి పాఠాలు చెప్పాను నేను. ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అడుక్కు తినే విద్య నేర్పిస్తున్నాం. ఏంటి అడుక్కు తినే విద్య అంటారు మాస్టర్? మీ వాడు పరీక్షలన్నీ పాస్ అయ్యి డిగ్రీ వచ్చాక ఉద్యోగం అడుక్కోకపోతే వాడికి ఏమైనా గతి ఉన్నదా చెప్పండి? వాడు ఉద్యోగం రాలే. ఎంబీఏ చదివానంటాడు. ఎంబీఏ అంటే అర్థం ఏంటి? బిజినెస్, అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్. ఇందులో మాస్టర్ వాడు బిజినెస్ చేయటం రాదు. ఏం చేయాలి? దుమ్ము అడుక్కోవాలి. మీకు అర్థమవుతుందా విద్య ఎంత గందరగోళంగా ఉందో? ఆ విద్య చదివించాలి అని మీరు బాధపడుతున్నారు. నా దగ్గరికి చాలా మంది వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు. తీసుకొచ్చాక ఏమంటారో తెలుసా? మాస్టర్ మా పిల్లవాడికి బాగా చదువు రావాలని ఆశీర్వదించండి. నేను సామెత విన్నాను, ఏక సినిమాలో విన్నాను నేను అది. నా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపించు దేవుడా అని ఎవడో దండం పెట్టుకున్నట్ట. ఎందుకయ్యా నీ మేనమామ చెవిలో వెంట్రుకలు మొలవాలి? ఎందుకు మొలవాలి అంటే మా మేనమామకి ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్ళాక అమ్మకి అమ్మాయి పుడితే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే మామ చెవిలో వెంట్రుకలు ఉంటే అల్లుడు చాలా అదృష్టవంతుడు అవుతాడు అని చెప్తారు. కనుక వీడేం ప్రార్థన చేస్తున్నాడు? నువ్వు చేసే భగవంతుడి ప్రార్థన నీ మేనమామ చెవిలో వెంట్రుకలు ఎందుకు? నీకే డబ్బు కావాలని అడగొచ్చుగా. నీ మేనమామ చెవిలో ఎందుకు? అర్థమైందా నేను చెప్తోంది ఉదాహరణ? నా దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చి ఏం చెప్తారంటే మా వాడికి చదువు బాగా రావాలండి. నేనేం చెప్తానో తెలుసా వాళ్ళకి? వాడు సుఖంగా జీవించేటట్టు నేను చేస్తాను. ఎందుకయ్యా దాన్ని అదే అడుగుతారు మీరు చదువు రావాలని? చదువుకుని ఏం చేస్తున్నారు కదండి చదువు రావాలి. ఉదాహరణ అర్థమైందా? అంటే మేనమామ చెవిలో ఇంటర్వెల్ రావాలని. ఎందుకు చదువు రావాలి అంటే వాడు ఉద్యోగం రావాలి. ఉద్యోగం వస్తే ఏదో బతుకుతాడు. జీవించటం ఎలా అనేది నేర్పండి. నీకే రాదు జీవించటం ఎలాగో, ఇంకా పిల్లలకి ఏం నేర్పుతాం మనం? కానీ ఆ జీవించేటటువంటి కళ దేవాలయాలలో ఉన్నది, ఇప్పటికీ జీవించి ఉన్నది. మీరు ఉపయోగించుకోగలిగితే హౌ టు లివ్. మీకు తెలీదు దేవాలయాల్లోకి ఎందుకు వస్తున్నారు? ఆ దేవాలయాలలో ఉన్నటువంటి ఆ జీవించే కళని మర్చిపోయి దానికోసం రాదు మీరు. మళ్ళా మేనమామ చెవులు వెంట్రుకలు చదువు పరీక్ష పాస్ అయిపోవాలి మాస్టర్. ఎందుకు పరీక్ష పాస్ అయిపోవాలి? ఉద్యోగం రావాలి. ఉద్యోగం ఎందుకు రావాలంటే నువ్వు జీవించడానికి రావాలి. అవగాహన అవుతుందా ఏం చెప్తున్నాను? అంటే ఈ దేవాలయాలలో జీవించే కళ నేర్చుకోండి మీరు. అద్భుతమైనటువంటి శాస్త్రం ఇది. కేవలము భారతదేశంలోనే దేవాలయాలలో జీవించేటటువంటి విద్య ఉన్నది. అది నేర్చుకోవాలని ఎవరికి ఉండదు. కానీ ఇవాళ ఖచ్చితంగా నేను ఇంకొక అరగంటలో మీకు జీవించే కళ నేర్పిస్తాను. ఎందుకు నేర్పిస్తానని అంత ధైర్యంగా చెప్తున్నాను? మీరు బతికి ఉన్నారు కనుక, మీరు జీవించి ఉన్నారు కనుక. మీకేమైనా డౌటా? మీకేం డౌట్ లేదా? మీరందరూ బతికి ఉన్నారు కదా. మీరు ఎలా బతికి ఉన్నారో చెప్పబోతున్నాను నేను. అది మీకు గమనించక రాలేదు. అటువంటి అద్భుతమైనటువంటి జీవించే కళ నేర్పేటటువంటి దానికి ఆధారమైనటువంటిది గాయత్రి మంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. గాయత్రి మంత్రము కాదు. మొట్టమొదట అది అర్థం చేసుకోండి. అది ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. మీలో చాలా మందికి తెలుసు కదా ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేటటువంటిది న్యూక్లియర్ ఎనర్జీ గురించి చెప్పేటటువంటి ఫార్ములా. 1905లో దాన్ని ఐన్స్టీన్ అనేటటువంటి ఒక మహావ్యక్తి రూపొందించాడు. రూపొందించిన 10 ఏళ్ల తర్వాత కానీ న్యూక్లియర్ ఎనర్జీ బయటకు రాలే, యాటమ్ బాంబు బయటకు రాలే. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ కి యాటమ్ బాంబు కి ఉన్న తేడా మీకు తెలుసా? ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ ఒక ఫార్ములా. మీరు ఎన్నిసార్లు ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అయినా ఏమీ అవ్వదు. కానీ ఆ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ ని ఉపయోగించి తయారు చేసినటువంటి బాంబు కొంపలు కూల్చుతుంది. కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే కొంపల్ని నిలుపుతుంది. న్యూక్లియర్ ఎనర్జీని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే కొంపల్ని నిలుపుతుంది. అలాగే ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనేటటువంటి ఫార్ములాని నాకు తెలిసే ఈ కాలంలో కేవలము ఇద్దరే మహాశక్తిగా ఉపయోగించుకున్నారు. గాయత్రి మంత్రం తెలియని వారికి అందరికీ తెలుసు. భారతదేశంలో గాయత్రి మంత్రం తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. రామమంత్రం అందరికీ తెలుసు, కానీ ఆ రామమంత్రాన్ని ఉపయోగించుకుని మహాయోగులైనటువంటి వాళ్ళు ఎంతమంది? మీరు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుని గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళని మీరు వేళ్ల మీద కాదు, ఇద్దరే నాకు తెలుసు, కేవలం ఇద్దరే నాకు తెలుసు. ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి దయానంద సరస్వతి, దాని తర్వాత మా గురుదేవులైనటువంటి శ్రీరామ శర్మ ఆచార్య. ఇవాళ ఆయన ఆధ్యాత్మిక జన్మదినము కనుక మీ దగ్గరికి వచ్చాను. హౌ టు లివ్ అనేది గాయత్రి మంత్రం చెప్తుంది, అది అర్థం చేసుకోండి. అది మీకు అర్థం అవుతే ఈ రోజు నుంచి మీ జీవితంలో ఏ సమస్యలు ఉండవు, ఉండవది మీకు జీవించటం వస్తే. నన్ను చాలా మంది అడుగుతారు, మీరు బలే చెప్పేస్తారు మాస్టరు ఉండవు అని. మమ్మల్ని ఎలా నమ్మమంటారు? చిన్న సంఘటన చెప్తాను నేను, ఎలా తక్షణమే మీ జీవితాలు మారిపోవచ్చో. తక్షణం మళ్ళా ఎప్పుడో కాదు. దేని గురించి చెప్తున్నాను మీకు అర్థమైంది కదా, దేవాలయాలను ఉపయోగించుకోవాలి అంటే దేవాలయాలలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? జీవించేటటువంటి కళ. జీవించేటటువంటి కళకి ఆధారం ఏమిటి అంటే గాయత్రి మంత్రం. అందువల్లే ప్రతి దేవతకి గాయత్రి మంత్రం ఉంది. మీకు తెలుసునో తెలీదు, ప్రతి దేవతకి గాయత్రి మంత్రం నుంచి అంటే దట్ ఈజ్ ది బేసిస్. విద్యాలయాలలో ఏ విధంగా అవుతే ఆల్ఫాబెట్స్ లేవు, ఆధారము. ఆల్ఫాబెట్స్ అంటే తెలుసు కదా, వర్ణమాల. ఎలా మీకు అక్షర జ్ఞానం లేకపోతే ఏ విద్యాలయాలు లేవు. ఏ విద్యాలయమైనా, ఏ విద్యాలయమైనా మీకు రావాల్సింది ఏంటి? అక్కడ ఆల్ఫాబెట్స్, వర్ణమాల రావాలి. వర్ణమాల రావడంతో పాటు ఇంకా ఏం రావాలంటే ఆ వర్ణమాలను ఎలా ఉపయోగించుకోవటమో రావాలి. అలాగే దేవాలయాలలో ముందు మీకు గాయత్రి మంత్రం రావాలి. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఓం భూర్భువస్వ తత్సవితిర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్, గాయత్రి మంత్రము కాదు. గాయత్రి మంత్ర శక్తిని మీకు ఇచ్చేటటువంటి ఒక ఫార్ములా. ఎలా అర్థమైందా? మీరు బయటకు వెళ్ళి చెప్తే ఎక్కండి, మాస్టర్ అన్నారు అసలు గాయత్రి మంత్రం కాక్తా ఓం భూర్భువస్వ అదన్నానా? నేను ఏమన్నాను? జీవించాలి అంటే గాయత్రి మంత్రం అనేటటువంటి అక్షర జ్ఞాన సముదాయము మీకు ఉండాలి. అది లేకపోతే మీకు జీవించే కళ రాదు. యు డోంట్ నో హౌ టు లివ్. ఏమిటి జీవించే కళలో? గాయత్రి మంత్రానికి మూడు చరణాలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. చక్కమని చెప్పేస్తారు నాకు మనుషులు, తక్షరి తెలువరేణ్యం మొదటి చరణం మాస్టారు, రెండో చరణం భర్గో దేవస్య ధీమహి, మూడో చరణం ధియో యోన ఫార్ములా. మరి అందులోంచి ఆ శక్తిని మీరు పిండుకోండి. ఉదాహరణ అర్థం అవుతే చాలు మీకు, ఒక అరగంటలో నేను మీకు జీవించే కళ నేర్పిస్తాను. ఆ తర్వాత ప్రాక్టీస్ పట్టేస్తుంది. మీకు తెలుసునో తెలియదు, కార్ డ్రైవింగ్ కి అరగంట చాలు. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే అరగంట చాలు. కానీ మరి అరగంటలో కార్ డ్రైవింగ్ నేర్చేసుకున్నాక మీరు రోడ్డు మీదకి వెళ్ళారనుకోండి, బలగా ఉంటుంది. ఏం కావాలి తర్వాత? అభ్యాసం కావాలి. అభ్యాసం కావాలంటే అంచేత జీవించేటటువంటి కళ ఖచ్చితంగా ఇవ్వాలని నేర్చేసుకోండి. ఈ జీవించేటటువంటి కళకి ఆధారభూతమైనటువంటి వ్యక్తి యొక్క దేవాలయం కూడా ఇక్కడ ఉండటం చాలా అదృష్టం మీకు. భవిష్యత్ బ్రహ్మ అంటే ఎవడో తెలుసు? అని హనుమంతుడు. హనుమంతుడు రాబోయేటటువంటి దానికి బ్రహ్మ అంటే ఏంటనమాట? ఆయన కాబోయే ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ అనమాట. అంచేత ఆయన దేవాలయం ఉంచుకుని కాబోయే ప్రెసిడెంట్కి మీరు తెలుసున్న వాళ్ళు అని తెలిస్తే మీకు తెలుసా మీకు ఎంత విలువ వచ్చిస్తుందో? నేను చెప్పిన ఉదాహరణ అర్థమవుతుందా? ఇప్పుడు ఆవిడ చీఫ్ మినిస్టర్గా ఎలక్ట్ అయ్యాడు, ఓ నెల రోజుల లోపల ఆయన చీఫ్ మినిస్టర్గా ఓట్ తీసుకోబోతున్నాడు. ఎవరికో తెలిసింది మీరు ఆ చీఫ్ మినిస్టర్కి చాలా కావాల్సిన వాళ్ళని. ఇంకా మిమ్మల్ని ఎలా చూసుకుంటారు వాళ్ళు? పోపో అంటారా, రారా అంటారా? అర్థమైనా చెప్పింది, పోపు అంటారా రారా అంటారా, మీకు లేనిపోని బంధుత్వాలు కూడా కల్పిస్తుంటారు. మరి మీకు హనుమంతుడితో బంధుత్వం ఉంది, మీకు జీవించేటటువంటి కళ ఉంటే అసలు మీ జీవితాలు ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆహ్వానించాలి. భావం అర్థమవుతుందా? అది ఇవాళ మీరు నేర్చుకోబోతున్నారు. ఈ విద్య నేర్పినటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల గురించి మీరు అవగాహన చేసుకోండి. ఒకళ్ళు ఆర్య సమాజం స్థాపించినటువంటి దయానంద సరస్వతి, రెండోది మా గురుదేవులు పూజ్య. ఆయనకి మూడు విశేషణాలు ఉన్నాయి: వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట. ఈరోజు ఆయన గురువు ఆయనకి ఈ గాయత్రి మంత్రంలో ప్రవేశనిచ్చాడు, అందుకే పాటించాడు. చాలా గందరగోళం ఎక్కడవుతుంది అంటే, బర్త్డేలు అయితే మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ బర్త్డే తప్ప మిగతా రోజులలో మీరు ఏ నిర్ణయము తీసుకోలేరు అన్నది కూడా మనం మర్చిపోయాం. బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం మనం కదా. జీవించేటటువంటి కళలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే బర్త్డే యొక్క ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ అవతరణ, బర్త్డే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతే కదా. దాన్ని మీరు ఎంత జాగ్రత్తగా ఎంత ఆనందంగా, నాకు తెలియదు చేసుకుంటున్నారో లేదో, చేసుకోవాలి. ఆగస్ట్ 15th ఏంటి మన దేశానికి, జనవరి 26th రిపబ్లిక్ అయ్యాం మనం. ఉదాహరణ చాలా జాగ్రత్తగా అర్థం చేయాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు మీ అదృష్టం మీకు అర్థం అవటం లేదు. ఈరోజు గాయత్రి మంత్ర శక్తిని భూమి మీదకి దింపినటువంటి వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జన్మదినము. మీకు తెలుసో తెలియకుండా ఈరోజు వచ్చారు ఇక్కడికి, కానీ మీకు తెలియకపోవచ్చు కానీ సాయికి తెలుసు. సాయి పిలుపు గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? సాయి చరిత్ర, సాయి గుడి ఉంది కనుక చెప్తున్నాను. ఏ గురువు దగ్గరికైనా, ఏ గురువు గురించి మీరు విన్నా కూడా, ఆ గురువు మిమ్మల్ని పిలవకపోతే పక్కన ఉన్నా కూడా మీరు వెళ్ళలేరు. అంచేత మొట్టమొదటి అదృష్టం ఏంటి అంటే, మీకు ప్రపంచానికి గాయత్రి మంత్రము అందజేసినటువంటి ఆ మహావ్యక్తి ఏ రోజు తను ఈ జీవిత విధానము అనేటటువంటి విద్య గాయత్రి మంత్రం ద్వారా నేర్చుకున్నాడో ఆ రోజు ఇది. ఇంకోటి నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి. మీ జీవితాలలో మార్పు రావటంలో మొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీ పుట్టినరోజున కూడా అంత గ్రాండ్ గాను చేసుకోండి. కానీ పుట్టినరోజుని ఇప్పుడు ఎలా చేసుకుంటున్నాం మనం? కిడ్డీ పార్టీ, దీపాలు ఆర్పే పార్టీగా మారింది. దీపాలు ఆర్పడం అంటే ఏంటి? క్యాండిల్స్ పెట్టి వస్తాం అనమాట. ప్రక్రియ కరెక్టే, మీరు చేస్తున్నది తప్పు. ప్రక్రియ కరెక్టే, అది ఆ ప్రక్రియ ఏం చెప్తోంది, నేను నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఉఫ్ అని ఉద్దేశాను. ప్రక్రియ కరెక్టే, ఎందుకు పనికి రాకుండా నేను జీవించాను. కానీ మన భారతదేశంలో రివర్స్, మీకు ఎన్ని సంవత్సరాలు మీరు జీవించారో అన్ని దీపాలు వెలిగిస్తారు. అంటే ఏంటి, నా జీవితాన్ని నేను ప్రతి సంవత్సరము కూడా ఇతరులకి వెలుగు ఇచ్చేటట్టు జీవించాను. మరి ఈనాడు అలా జీవిస్తున్నామా? ఇతరులకి వెలుగు ఇస్తున్నామా? అసలు మనకే వెలుగు లేదు, ఇతరులకేం వెలుగు ఇస్తాం? దీనిని అవగాహన చేసుకున్న తర్వాత, ఈ పుట్టినరోజుని అవగాహన చేసుకున్న తర్వాత, గాయత్రి మంత్రం యొక్క మూడు చరణాలు మీ జీవితాన్ని ఎలా మార్చేస్తాయో అర్థం చేసుకోండి. పూర్తిగా మార్చేస్తాయి. గాయత్రి యొక్క మూడు చరణాలకు మూడు విశేషమైనటువంటి పేర్లు పెట్టారు మన ఋషులు. ఒకటి శ్రద్ధ, రెండవది ప్రజ్ఞ, మూడవది నిష్ఠ. ఈ మూడు ఎవడి జీవితాలలో ఉంటాయో వాడి జీవితము ధన్యమైపోవటమే కాకుండా వాడు అనేక మందికి మార్గదర్శకుడు అవుతాడు. మూడు ఉండాలి, శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ఠ. ఈ మూడు లేవు ఇప్పుడు. శ్రద్ధ అంటే ఏమిటి? ఒకడు ట్రాన్స్లేట్ చేశాడు బ్లైండ్ ఫెయిత్ అని, గుడ్డి నమ్మకము అని. శ్రద్ధ అంటే గుడ్డి నమ్మకం కాదు. శ్రద్ధామయోయం పురుష యో య శ్రద్ధ సయేవ సహ. శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు భగవద్గీతలో, నువ్వెవడివి నీ శ్రద్ధ బట్టి తేలుతుంది. శ్రద్ధామయోయం పురుష, ఈ పురుషుడున్నాడే, ఎవడి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో మనం అందరము ఎలాంటి వాళ్ళము, ఎలాంటి వాళ్ళమో దేని బట్టి తెలుస్తుంది అంటే నీ శ్రద్ధ బట్టి తెలుస్తుంది అన్నాడు. యో ఏ శ్రద్ధ సయేవ స. అంచేత మీకు కష్టాలున్నాయి, శ్రద్ధ కరెక్ట్గా లేదు. ఆర్థిక సమస్యలున్నాయి, శ్రద్ధ కరెక్ట్గా లేదు. యో ఏ శ్రద్ధ సయేవ స. చాలా జాగ్రత్తగా దీన్ని ఒక శ్లోకం అనుకోవద్దు. నీ జీవితాలు మార్చేసేటటువంటి సూక్తి అది. షేక్స్పియర్ ఏం చెప్పాడో తెలుసా? నువ్వెవడో నాకు చెప్పక్కర్లేదయ్యా అన్నది. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, నువ్వు ఎవరితో కలిసి తిరుగుతున్నావో వాళ్ళ గురించి చెప్పునాయనా నేను చెప్పేస్తా. ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ చుట్టూరా ఎలాంటి వాళ్ళు ఉన్నారో దాన్ని బట్టి నీ శ్రద్ధ ఏంటో అర్థమైపోతుంది. శ్రద్ధ అంటే ఇంతకీ ఏమిటి? మనం రెండు మాటలు మాట్లాడుతూ ఉంటాం ఆధ్యాత్మిక జగత్తులో, విశ్వాసము, శ్రద్ధ. అదే సాయి యొక్క జీవితంలో ఏం చెప్తామంటే నిష్ఠ, సబూరి. విశ్వాసము, శ్రద్ధ అన్నా, నిష్ఠ, సబూరి అన్నా ఒకటే. ఈ శ్రద్ధ అనేది ఏమిటి, విశ్వాసం అనేది ఏమిటో కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆహార నియమాలు పాటిస్తే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇది మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? ఒక్కసారి చేతులు ఎత్తండి, కష్టపడి. ఆహార నియమాలు పాటిస్తే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, ఒప్పుకుంటున్నారు కదా? ఇది విశ్వాసం. దీన్ని ఆచరిస్తే శ్రద్ధ. విశ్వాసం శ్రద్ధకి తేడా అర్థమైంది కదా? అది మర్చిపోయాము. విశ్వాసాన్ని కరెక్టే మీరు చెప్పిన తప్పేం కాదు. డయాబెటీస్ గ్యారంటీగా 10 రోజుల్లో, ఎంత హై లెవెల్ డయాబెటీస్ ఉన్నా నేను గ్యారంటీ ఇస్తున్నాను 10 రోజుల్లో తగ్గించేస్తా, గ్యారంటీ. కానీ ఆహార నియమాలు పాటిస్తే మాకు విశ్వాసం ఉందండి. మరి కదండి ఇవాళ నుంచి పాటిద్దాం. ఈ ఒక్కరోజుకి వదిలేండి, రేపు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఒకవేళ మీకు తెలియదేమో అని చెప్పి సిగరెట్ ప్యాకెట్ మీద ముద్ర వేస్తాడు. కానీ మీరందరూ కూడా శివుడి యొక్క భక్తులు. మా శివుడు హలాహలం తాగితే మేము శివభక్తులం కనుక సిగరెట్ తాగుతాం. సిగరెట్ తాగటం మంచిది కాదు అది మీకు విశ్వాసం ఉంది, ఆచరణ. అంచేత శ్రద్ధ అంటే ఏంటో అర్థమైంది కదా? మీరు ఏది విశ్వసిస్తారో దాన్ని ఆచరణలో పెడితే శ్రద్ధ. శ్రద్ధ మయోయం పురుష యో ఏ శ్రద్ధ సయే. అంచేత మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా? ఇందువల్ల ఉన్నాయి అంటే దానికి తగినటువంటి ఆచరణ మీకు లేదు. చాలా సింపుల్ సొల్యూషన్ ఆచరణ ఆర్థిక సమస్యలకి. చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది. రాబోయేటటువంటి రామనవరాత్రులలో శ్రీం బీజంతో రోజుకి 27 మాలలు గాయత్రి మంత్రం కనుక మీరు చేస్తే ఆ సంవత్సరం మీకు గ్యారంటీగా ఉండదు. శ్రద్ధ లేదు, చేయదు. చెప్పినా చేయదు. మాకెక్కడ కుదురుతుందండి. నేనేం చేస్తా? ఐ కాంట్ గివ్ యూ అ షార్ట్ కట్. ఆధ్యాత్మికతలో షార్ట్ కట్స్ లేవు. ఆధ్యాత్మికతలోనే కాదు, ఇందులో కూడా మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు. చాలా సింపుల్ సొల్యూషన్, మీకు వచ్చేటటువంటి శుభలేఖల్లో పెళ్లి శుభలేఖలు వస్తూ ఉంటాయి కదా, మీరందరూ కూడా మా అమ్మాయి పెళ్ళు, ఆమె బంధువులు మిత్రులు అందరూ పంపిస్తుంటారు కదా. మీరు 5 పెళ్లిళ్ళు మీ అమ్మాయిని తీసుకుని అటెండ్ అవ్వండి, 6 పెళ్లి మీ అమ్మాయిది అవుతుంది. చేసి చూడండి, ఇలా ఎంతమందో చేశారు, చెయ్యరు. వచ్చిన కూడా అదే, నాకు తెలియదు మరి మీకు అమ్మాయికి పెళ్లి అవ్వాలని ఉందో లేదో. సింపుల్ సొల్యూషన్స్, ద వే ఆఫ్ లైఫ్ చాలా సింపుల్. ఏంటది, ఏది నాటుకుంటావో అది కోసుకుంటావో, అది అక్కడ ఫార్ములా. అంచేత నువ్వు పేదరికాన్ని నాటుకున్నావు, పేదరికాన్ని కోసుకుంటున్నావు. సింపుల్, నాటు కోసుకో, యాజ్ యు సో సోషల్ యూనీ. ఇది తెలియని ఎవరికి ఫార్ములా? అందువల్ల మీకు కష్టాలు వస్తున్నాయి, మా జీవితంలో సుఖం లేదు, నేను అనుకున్నట్టు జీవించలేకపోతున్నాను, నా మాట ఎవడో వింటం లేదు. నువ్వు ఎవడి మాట వింటం లేదు? నువ్వు చిన్నప్పుడు మాట వినుంటే ఈనాడు మీకు నీ మాట ఇతరులు వినుంటారు. నువ్వు వినవుగా, నువ్వు వినవు కానీ నీ పిల్లలు వినాలి. ఫార్ములా, సింపుల్ ఫార్ములా చెప్తున్నాను నేను మీకు. మీరు ఏది నాటుకుంటారో అది కోసుకుంటారు. మీరు 3 నాటుకోవచ్చు, శ్రద్ధని నాటుకోవచ్చు, ప్రజ్ఞని నాటుకోవచ్చు, నిష్ఠని నాటుకోవచ్చు. 3 ఉన్నాయి నాటుకోవటానికి, 4 నాటుకోవటానికి అసలు లేవు ఏమి. నిష్ఠ అంటే శరీరం ద్వారా నాటుకునేది, ప్రజ్ఞ అంటే బుద్ధి ద్వారా నాటుకునేది, శ్రద్ధ అంటే భావన ద్వారా నాటుకునేది. ఇవి తప్ప మీ జీవితంలో ఇంకేమైనా ఉన్నాయా? 3 ఉన్నాయి. మీరు ఏది నాటుకున్నా మీ శరీరంతో అయినా నాటుకుంటారు, మీ ఆలోచనతో అయినా నాటుకుంటారు, లేకపోతే మీ హార్ట్, మీ హృదయంతో అయినా నాటుకుంటారు. ఈ 3 పదాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్రద్ధ అనేది అర్థమైందా? ఏది మీరు విశ్వసించి ఆచరిస్తారో అది శ్రద్ధ, ఆచరించకపోతే శ్రద్ధ లేదు. ఈనాడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్తో నేను గ్యారంటీ చెప్తున్నాను, ప్రతి పిల్లవాడికి 90 కంటే తక్కువ వచ్చాయి అంటే వాడికి శ్రద్ధ లేక రాలేదు. యాజ్ ఎ టీచర్ ఐఎమ్ టెలింగ్, చదవాలి కానీ చదవలేకపోతున్నాడండి మా వాడు. ఎంత కష్టపడతాడు, తల్లిదండ్రులు కూడా వచ్చి చెప్తాను నాకు, కరెక్ట్ మాస్టర్, పాపం ఎంత కష్టపడుతుంది, చదివింది గుర్తుండటం లేదండి మా వాడికి, పాపం. గవాస్కర్ ఎన్ని సెంచురీలు కొట్టాడో వాడికి తెలుసు, అది ఎలా గుర్తుందో వాడికి, భావం అర్థమవుతుంది. శ్రద్ధ లేకపోవటం వల్ల మనకి మన జీవితాల్లో ఎదుగుదల లేదు. శ్రద్ధ అంటే అర్థమైందా? మళ్ళీ మళ్ళీ గుర్తుంటే చాలు. ఆచరించని విశ్వాసము శ్రద్ధ కాదు, ఆచరించిన విశ్వాసము శ్రద్ధ. యు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. గాయత్రి మంత్ర జపం యొక్క మొట్టమొదటి లాభం ఏంటో తెలుసా? నువ్వు ముక్కు మూసుకుని బలవంతంగా ఒక 2-3 సంవత్సరాలు దాన్ని చేసావనుకోలేగా, ఆటోమేటిక్ గా నువ్వు ఏదైనా ఆచరించగలవు. మొదటి చేయలేవు నువ్వు, అదే మనకున్న లోపం. చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, అనుకుంటున్నా చేద్దామని. అంతేత ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి మీరు, భారతీయ ఋషులు ప్రపంచానికి చాలా చాలా విజ్ఞానాన్ని అందజేశారు, కానీ ఆ విజ్ఞానం అంతా ఒక మూల పడిపోయినా మర్చిపోయినా గాయత్రి మంత్రం ఉన్నంత వరకు మళ్లీ ఆ విజ్ఞానం అంతా మనము పొందవచ్చు. అందుకే గాయత్రిని ఏమంటాం అంటే వేదమాత అంటాం, దేవమాత అంటాం, విశ్వమాత అంటాం. సోర్స్, శ్రద్ధ అర్థం చేసుకుని శ్రద్ధగా చేయండి. శ్రద్ధగా చేయటం అంటే మీకే తెలుసు కదా, శ్రద్ధగా చేయటం అంటే ఏమిటి? పద్ధతిగా చేయటం. చాప వేశారు నీటిగా వేయండి, దుప్పటి వేశారు నీటిగా వేయండి, మంచినీళ్ళ గ్లాస్ అందిస్తున్నారు నీటిగా అందించండి, ఇంటికి ఎవరైనా వచ్చారు చాలా మందికి వడ్డించటం రాదు తెలుసా మీలో, మీకు కోపం వస్తుంది, నేనేం చేయలేను కోపం వస్తే నా అనుభవంలో చెప్తున్నాను. యు డోంట్ నో హౌ టు సర్వ్, ఖచ్చితంగా మీకు తెలియదు. మా అత్తయ్య ఉండేది, మేము ముగ్గురుకో నలుగురుకో వంట చేసుకునేవాళ్ళం. మేము ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సడన్ గా 10 మంది వచ్చేవాళ్ళు, బంధువులు స్నేహితులు. ముఖ్యంగా మా అత్తయ్యకి నాకు పెద్ద ప్రాబ్లం. ఇంకంటే నా స్నేహితుల వాళ్ళు వచ్చేసారు సడన్ గా, మాస్టారు గాయత్రి గురించి చెప్పండి, దాని గురించి చెప్పండి అని భోజనం టైంకి. నేను కూడా ఏమనేవాడిని, సరే మీరు వచ్చారు కదా భోజనం చేసి వెళ్ళండి అనేవాడిని. అవస్థ మా అత్తయ్యకి వచ్చేది, ముందు చెప్పేసుకొని చేసుకునేది. ఇంకా ఇంకో 5 నిమిషాల్లో భోజనం చేసుకోబోతున్నాం, వాళ్ళు కూడా మరి అది ఎలా గమనించుకునేవారు, భోజనం టైంకి వచ్చేవాళ్ళు. నేను చెప్పేవాడిని 10 మంది వచ్చారతే భోజనం పెట్టాలి వాళ్ళకి, ఏమనేది కాదు అవి. సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి, 15-20 నిమిషాల్లో రెడీ. ఇప్పుడు భోజనానికి ఎవరైనా వస్తారా, అయితే హోటల్కి వెళ్ళిపోతామండి, అది కూడా కాదు. వారానికి 2 రోజులు హోటల్కి వెళ్ళిపోతే మీ డిగ్నిటీ పడిపోతుంది, ఇది తెలుసు. కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది, ఎక్కడ కిచెన్ కరెక్ట్గా ఉండదు ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, గ్యారంటీగా విచ్ఛిన్నం అయిపోతుంది. నువ్వు నేర్చుకోవాలంటే పూర్వకాలంలో అది నేర్పేవాళ్ళు. ఈ జీవించేటటువంటి కళ మర్చిపోయాం మనం, మేము పూజ చేస్తామండి ఆరతలు ఇస్తామండి అది కాదు ముఖ్యం. ఈ హౌ టు లివ్ చేత కాదు, ఈ హౌ టు లివ్ అనేటటువంటిది మీరు అర్థం చేసేసుకుంటే ఇవాళ మీ జీవితాలు మారిపోతాయి. ఏ పని చేసినా ఎలా చేయాలి, మీరు శ్రద్ధగా చేయాలి. ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి. టీవీ ఛానల్స్ మారుస్తారు, చెప్పడవచ్చు ఏం చేస్తున్నట్టు టీవీ మారుస్తున్నాండి, ఛానల్ మిల్లిగా మార్చలేవు. కుర్చీ పాలతో పంపారు, మళ్ళా ఆ కుర్చీకి వస్తే దెబ్బలు ఆడుకుంటారు. నువ్వు ఇంట్లో ఉన్నటువంటి కుర్చీని కరెక్ట్గా వాడుకోగలిగితే, నువ్వు ఎలాంటి కుర్చీ కావాలంటే అలాంటి కుర్చీ వస్తుంది. కుర్చీ అంటే అర్థమైందా నేను చెప్పింది, అందమైన కుర్చీ అని కాదు, ఉద్యోగం. కుర్చీలను ఉపయోగించుకోవడం వచ్చా మనకి, మీరు చూడండి ఎలాంటి కాలు పెడతారు కుర్చీ మీద, పెట్టొద్దని నేను అంటానే, అదే దేవుడుగా మీరు ట్రీట్ చేయకండి, కుర్చీని కుర్చీగానే ఉపయోగించండి. సాయి జీవితము మీకు అది నేర్పుతుంది, ముందు జంతువులతో ఎలా ఉండాలి, మనుషులతో ఎలా ఉండాలి. ప్రతి వస్తువులో కూడా అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే. అలాని కుక్కన నెత్తి మీద ఏం పెట్టుకోలేదు, కుక్కను కుక్కలాగా చూశాడు. కానీ కుక్కలో ఉన్నటువంటి ఆ భగవతత్వాన్ని చూడగలిగాడు సాయి. అది చూడగలిగేటటువంటి జీవిత విధానము తత్సవితుర్వరేణ్యం అనేటటువంటి, దాంతో మన ఋషులు ఏం చెప్పారు అంటే, మన చుట్టూరా కనిపిస్తున్నటువంటి ప్రతి ఖనిజ వృక్ష జంతు మానవేతర ప్రాణులన్నింటిలోనూ కూడా ఆ సూర్యుడి యొక్క శక్తి ఉన్నది. బయో సైన్సెస్ అని ఇప్పుడు చెప్పబడేటటువంటి సైన్సెస్ లో మొట్టమొదట మేమేం చెప్తామంటే, సృష్టిలో ఇతర గ్రహాలలో లైఫ్ ఉందా లేదా దేని బట్టి మేము నిర్ణయిస్తాము అంటే, నీరు ఉన్నదా లేదా. సూర్యుడు ఎలాగో ఉన్నాడు, అంచేత 2 కావాలి జీవితం జీవించడానికి, ఒకటి సూర్యుడు ఒకటి నీరు. అంచేత గాయత్రీ మంత్రాన్ని మీరు నిరంతరము చేసుకుంటూ ప్రతిరోజు సూర్యుడికి 1 గ్లాసుడు నీళ్లు మీరు పోయగలిగితే మీ జీవితాలు మారిపోతాయి. చేసి చూడండి ఇంత సింపుల్ గా మారిపోతుందా, ఏదైనా కఠోరమైనటువంటి పద్ధతి చెప్పండి. కఠోరమైనటువంటి పద్ధతి ఏమీ లేదు, ఇంత సింపుల్ గానే జీవితం మారుతుంది శ్రద్ధగా చేస్తే. శ్రద్ధగా చేయటం అంటే గాయత్రీ మంత్రం రోజు చేసుకోవాలి, ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుడు నీరు, ఆస్క్ ఎనీ బయోటెక్నాలజిస్ట్, ఇప్పుడు అంతా బయోటెక్నాలజీ అందరికీ తెలుసు కదా, ఏం చెప్తారు వాళ్ళు, లైఫ్ ఉండాలంటే ఇవి 2 ఉండాలి, సూర్యుడు ఉండాలి మీరుండాలి. చెప్తున్న లాజిక్ అర్థమైనా? నేను మీకు ఒక వాగ్దానం చేశాను, ఇవాళ మీరు ఇంటికి వెళ్తే మీ సమస్యలు ఎలా తీర్చుకోవాలో మీకు అర్థమైపోతాయి. అర్థమయ్యాక అదే ఏం చేస్తారు అది మీ ఇష్టం. చేస్తారా చేయడం మాకెక్క టైం ఉంది మాస్టర్. ఇంకోటి కూడా మీకు ఒక సమస్య ఉంది, అది నాకు తెలుసు. ఆ సమస్య ఏంటో, ఏంటంటే ఆ సమస్య ఒక సముద్ర పొడ్డున ఒక రాజుగారి భవంతి ఉంది. చేపలు అమ్ముకునేటటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా చేపలు అమ్ముకోవటానికి రాజుగారి ఉద్యానవనంలోంచి వెళ్లాల్సి వచ్చేది. రాజుగారు కూడా సరేనండి, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి మీరు మీ చేపలు అమ్ముకోవటానికి నా ఉద్యానవనం నుంచి వెళ్ళండి అని పెర్మిషన్ ఇచ్చి పెద్ద ఇది షార్ట్ కట్ అన్నమాట. ఉద్యానవనం నుంచి వెళ్ళిపోతే తర్వాత అలా కోట చుట్టూ తిరిగి వెళ్ళాలి. రాజుగారు ఆ పెర్మిషన్ ఇచ్చారు. ఏమైనా పెర్మిషన్ ఇచ్చారు? మీరు మీ చేపలు అమ్ముకోవటానికి నా ఉద్యానవనం నుంచి వెళ్ళవచ్చు. అలాగే తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు సాయంత్రం అంతా అమ్ముకున్న తర్వాత ఒకరోజు లేట్ అయిపోయింది. ఏ సునామీయో ఏదో కూర్చుంటుంది అక్కడ. రిటర్న్ అవటానికి వాళ్ళకి వీలు పడలేదు, ఉద్యానవనంలో ఇరుక్కుపోయారు. నిద్ర పట్టడం లేదు వాళ్ళకి రాత్రి. ఉద్యానవనంలో ఉన్న రాజుగారి ఉద్యానం ఎందుకు నిద్ర పట్టడం లేదు అంటే పువ్వుల యొక్క సువాసనతో వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. అప్పుడు చేపలు అమ్ముకునే వాళ్ళ ఒక గ్రూప్ ముఠా ఉంటాడు కదా, ఆ ముఠా యొక్క మేస్త్రి ఏమన్నాడంటే చాలా సింపుల్ సొల్యూషన్ ఉందయ్యా, మనకి చేపల బుట్టలు ఉన్నాయి కదా, ఇలా నీళ్లు చల్లుకుందాం, అది మన ముక్కు మీద వేసేసుకుందాం, హాయిగా నిద్రపోయారు. అలాగే నాకు చిన్న అనుమానం, మీకు సమస్యలుంటే తప్ప మీరు జీవించలేరు, అందుకని ఈ సమస్యలు పోగొట్టుకోవటానికి సులభమైనటువంటి మార్గం చెప్తే మీరు చేయరు. నాకు ఇంకో లాజిక్ అర్థం కాదు. సుఖంగా జీవించవచ్చు అయ్యా బాబు, నువ్వు రోజుకి గాయత్రి చేసుకో, సూర్యుడికి అర్ఘ్యం చేసుకో అంటే చేయలేకుండా ఉంది. కానీ నేను చెప్పే కదా, గాయత్రి మంత్ర శక్తిని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఈనాడు ప్రపంచానికి అందజేసినటువంటి ఏ గురువు గురించి నేను చెప్తున్నానో ఆయన ఇదే చెప్పాడు. నేను ఇంతే చేశాను, ఇంతకంటే నా జీవితంలో మ్యాజిక్ ఏమీ లేదన్నాడు. ప్రతిరోజు 5 మాధవ గాయత్రి చేస్తాను. మొదట నా గురువు దర్శించిన తర్వాత రోజుకి 6 గంటల పాటు నా గురువు నన్ను రోజుకి 6 గంటల పాటు గాయత్రి మంత్ర జపనం చేసుకోమన్నాడు. గాయత్రి మంత్ర జపం చేసుకోని రోజు భోజనం చేయొద్దన్నాడు. సరే అన్నాను నేను నా గురువుకి. ఈ రోజు వరకు నేను భోజనం మానలేదు అన్నాడు ఆయన 80 ఏట. అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు 6 గంటలు గాయత్రి మంత్ర జపం చేసి ఒక మాల గాయత్రి మంత్ర జపం చేసుకోండి, సూర్యుడికి అర్ఘ్యదానం ఇవ్వండి చాలు అని ఆయన మనకి చెప్పాడు. చాలా జాగ్రత్తగా రిలేషన్షిప్ అర్థం చేసుకోండి. ఆయన గురువు ఆయనకి ఏం చెప్పాడు అన్నది మనకి ముఖ్యం కాదు, మన గురువు మనకేం చెప్పాడు అన్నది ముఖ్యం. న్యూటన్ కానీ ఐన్స్టీన్ కానీ వాళ్ళు కానీ ఎంత కష్టపడి ఆ సైంటిఫిక్ ట్రూత్స్ కనిపెట్టారు అన్నది ముఖ్యం కాదు, వాళ్ళు కనిపెట్టిన రహస్యాలు ఉపయోగించుకోవటం నేర్చుకుంటే చాలు. మళ్ళీ మీరు శ్రీరామ్ శర్మ ఆచార్య అంత సాధనలు ఏం చేయక్కర్లే. ఆయన ఏం చెప్పాడు అంటే పసుపు బట్టలు వేసుకుని రోజుకి 5 మాలలు చేసేటటువంటి వాడికి జీవితంలో ఏ విధమైనటువంటి కష్టము ఉండదు. ఫస్ట్ పాయింట్, శ్రద్ధ ఉంటే చేసుకోగలుగుతారు. శ్రద్ధ అంటే ఏంటి? విశ్వాసం. ఏంటి? అటువంటి వ్యక్తి ఆ మాట చెప్పాడు, సైంటిస్ట్ చెప్తే నమ్మిస్తున్నాం కదా, మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావా ఏంటి? ఓ సైంటిస్ట్ చెప్తాడు ఇదిగో ఫలానా మందు నేను కనిపించాను, ఈ మందు మీరు ఇలా వాడితే మీ రోగాలు నాకు తగ్గిపోతాయి అని. అంటే మళ్ళీ మీరు రీసెర్చ్ చేయదు, ఏం చేస్తారు ఆ మందు వాడుకుంటారు. తన జీవితంలో రోజుకి 6 గంటలు గాయత్రి మంత్రం చేయటమే కాకుండా తను తన భార్య కలిసి ఒక్కొక్కళ్ళు 1200 కోట్ల గాయత్రి మంత్ర జపం చేశారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు. కెన్ యూ ఇమాజిన్ ఇట్? 1200 కోట్ల గాయత్రి మంత్ర జపం చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఆధ్యాత్మిక జగత్తులో ఎన్ని రకాల సాధనలున్నాయో అన్ని రకాల సాధనలు చేసినటువంటి వ్యక్తి. అన్ని రకాల సాధనలు మీకు చెప్పటానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తి. ఏ సాధనను ఆయన రహస్యంగా ఉంచుకోలేదు. తను చేసినటువంటి ఈ సాధనలు చాలా మంది ఏం చేస్తారు? రహస్యంగా ఉంచుతారు. ఈయన యొక్క జీవితంలో గొప్పతనం ఏంటి అంటే, ఆయన ఏ సాధన చేసినా ఒక నెల ముందు తన మ్యాగజైన్ లో పబ్లిష్ చేసేవాడు. నేను ఈ సాధన చేయబోతున్నాను, దమ్ముంటే నాతో పాటు మీరు చేసుకోండి. రకరకాలైనటువంటి సాధన. ఈ సాధనలో చాలా ముఖ్యమైనటువంటి రెండు ఉన్నాయి. ఆ రెండిటిని మనము ప్రజ్ఞా నిష్ఠ అంటాం. శ్రద్ధ అర్థమైంది కదా. శ్రద్ధ అంటే ఏంటో అంచేత మీకు నేను చెప్పినది, దాని మీద శ్రద్ధ ఉంటే ఏం చేయాలి? ఈ రోజు నుంచి గాయత్రి మంత్రం స్టార్ట్ చేసేయండి. నాకు గాయత్రి మంత్రం దీక్ష ఎవరు ఇవ్వలేదండి, లేకపోతే నేను చేసేద్దును. సిగరెట్ తాగటానికి దీక్ష ఎవడు ఇవ్వలేదు అని ఎవడైనా సిగరెట్ తాగటం నేర్చుకోవడం మానేస్తున్నాడా? ఓ ముహూర్తం పెట్టి ఓ మంచి అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నేను సిగరెట్ తాగటం నేర్చుకోబోతున్నాను, మంచి ముహూర్తం పెట్టు. ఎలాంటి ముహూర్తం ఉండాలి? విఘ్నం రాకూడదు. దేనికి విఘ్నం రాకూడదు? సిగరెట్ తాగటానికి విఘ్నం రాకూడదు. ప్లస్ మంచి గురువుని వెతుక్కోవాలి. చైన్ స్మోకర్ 20 ప్యాకెట్లు 70 ప్యాకెట్లు తాగా అలా వెతుక్కుంటున్నావు, లేకపోతే నీ అంతటా నువ్వు నీకు నచ్చినప్పుడు మొదలెట్టిస్తున్నావా? నీకు నచ్చినప్పుడు మొదలెట్టిస్తున్నావు కదా. మొదలెట్టిస్తే ఏమవుతుంది? వదలాలన్నా వదలలేకపోతున్నావు. భావం అర్థమవుతుంది కదా. అంచేత ఒక పని చేయదలుచుకున్నప్పుడు అది మంచిది అని మీరు విశ్వసించినప్పుడు తక్షణమే మొదలెట్టాలి. ఈ రోజు కంటే మంచి రోజు రాదు మీకు. అద్భుతమైనటువంటి రోజు. శ్రద్ధ గురించి చెప్తూ చెప్తున్నానండి, అర్థమైంది కదా. శ్రద్ధకి ఇంకో మాట కూడా నేనేం చెప్పాను, మీ జీవితంలో మీరు ఏది నాటుకుంటున్నారో అదే కోసుకుంటున్నారు. నాటుకోవటం నేర్చుకోండి. ఏది నాటుకుంటే అది మీరు చేయవచ్చు. హౌ టు బికమ్ ఎ మిలియనీర్, కోటీశ్వరుడు అవటం ఎలా? చాలా సింపుల్ టెక్నిక్ అది. కోటీశ్వరుడు అవటానికి మీరేం కష్టపడక్కర్లే. అవ్వకుండా ఉండటానికి కష్టపడుతున్నారు, అదే మీకు వచ్చిన ప్రాబ్లం. ఎక్కడ నేను కోటీశ్వరుని అయిపోతున్నానో భయం మీకు. ఇంకేంటే మీ సహజ ప్రవృత్తి ఏంటి అంటే, మానవ శరీరధారి యొక్క సహజ ప్రవృత్తి ఏంటి అంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ, మానవ శరీరధారి అయిన ప్రతి వ్యక్తి అక్కడికి వెళ్ళాలి అని సాయి కోరిక. అది సాయి దర్బార్. అది దేవాలయం కాదు. ఆ దర్బార్లో కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం. భావం అర్థమవుతుందా? మీరందరూ కూడా ఆ స్థితికి ఎదగొచ్చు. సత్యసాయి ఏమని పిలుస్తాడు మిమ్మల్ని? బ్రహ్మస్వరూపురాలు. మీరందరూ కూడా భగవత్ స్వరూపులే అని మన భారతీయ ఆధ్యాత్మిక మీద చెప్తుంది. భగవంతుడికి కోటీశ్వరుడు అవటం కష్టమా? ప్రపంచం అంతా వాడిదే అయినప్పుడు. కానీ మరి నాకు రావటం లేదా మాస్టర్? నువ్వు నాకుపోవటం లేదు. అది అర్థం చేసుకోండి. ఆ ఒక్క పాయింట్ చాలు మీ జీవితాన్ని మార్చేయడానికి. నాటుకోవటానికి నేను 2-3 ఉదాహరణలు ఇచ్చాను, మీకు గుర్తుంది కదా. అమ్మాయికి పెళ్లి కావటం లేదు, ఏం నాటుకోవాలి? పెళ్లిళ్ళకి వెళ్ళండి. వెళ్తున్నావు ఇప్పుడు పెళ్లిళ్ళకి? వెళ్తున్నామండి. తమాషా ఏంటో తెలుసా, నేను చూసిన అనేక పెళ్లిళ్ళలో డైనింగ్ టేబుల్స్ వేస్తారు, భోజనం చేస్తూ ఉంటారు, వాళ్ళ వెనక అతను 3 నుంచుని ఉంటారు వాళ్ళు లేచిపోగానే కూర్చోటానికి. ఏమయ్యా నువ్వు భోజనానికి వెళ్ళావా పెళ్లి చూడటానికి వెళ్ళావా? భోజనానికి వెళ్ళా. పిలిచేవాళ్ళు కూడా అంతకంటే గ్రాండ్ గా పిలుస్తున్నారు. పెళ్లికొచ్చి భోజనం చేసి వెళ్ళిపోండి సార్. మరి ఏంటా పెళ్లి? అందువల్ల ఈ జీవితాలు ఇలా ఏడుస్తున్నాయి, సంస్కారహీనంగా ఏడుస్తున్నాయి. నువ్వు వెళ్తోన్నది పెళ్లికి. నేను నా జీవితంలో ఓ విచిత్రమైనటువంటి సంఘటన చూశాను. నేను ఒకరోజు నేను డిపార్ట్మెంట్ లో కూర్చుని ఉన్నాను, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పక్కన కూర్చుని ఉన్నాడు. నేను మధ్యన కొలే పక్కన కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నాను లంచ్ వాళ్ళు. ఒక వ్యక్తి వచ్చి మా హెడ్కి కాల్ ఇచ్చాడు, ఒరే మా అమ్మాయి పెళ్లి రా అన్నాడు. చిన్నదాంటి స్నేహితులు, నాకవుతే హెడ్ కానీ వాడికి హెడ్ కాదుగా. అంటే ఏం చెప్పాడు వాడు, ఒరే మా అమ్మాయి పెళ్లికి ఇవ్వటానికి కార్డు సుఖలేఖ ఇవ్వటానికి వచ్చాను, నువ్వు రావుగా. ఇమ్మీడియట్ ఇంకా అదేం పిలుపు నాకు అర్థం కాదు. అలాంటి పిలుపులే మీరు పిలుస్తున్నారా లేదా చూసుకోండి. మరి ఏమవుతుంది, మీరు నాటుకుంటుంది ఏంటి, ఆ లింక్ మర్చిపోయారు మీరు. ఇది మీ పిల్లల భవిష్యత్తు మీద దెబ్బ కొడుతోంది అన్నది అర్థం కాలే మీకు. కానీ అక్కడతో ఆగలే, ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నాను అంటే, సరే ఓకే, ఈయన ఏమన్నాడు, పెళ్లి 8 గంటలకి, 1 గంటకి రాత్రి నిద్ర ఆపుకోలేను. మా హెడ్ అన్నాడు నిద్ర ఆపుకోలేను. నాకు తెలుసురా నేనన్నాను రమ్మంటున్నాను, మీకు అర్థమవుతుందా ఎక్కడ తప్పు జరుగుతోంది మన జీవిత విధానంలో. కరెక్టే, మారిపోతాయి జీవితాలు, కానీ అక్కడతో ఆగలే. ఈయనేమన్నాడో తెలుసా, 7:30కి భోజనాన్ని పెట్టిస్తున్నామండి మేము, రాత్రి 1 గంటకి పెళ్ళి అవుతే ఎప్పుడు భోజనాన్ని పెడుతున్నారు, యుద్ధం చేసేందుకు. ఆ రోజు చాలా బిజీగా ఉన్నాను రా నేను, 7:30కి భోజనం చేయడానికి కూడా ఇబ్బంది. నాకు తెలుసా ఇబ్బంది ఏంటో, ఇబ్బంది ఏంటి అంటే ఈయన డాక్టర్ సలహా మీద రాత్రిలో భోజనం మానేశాడు. అది చెప్పచ్చు కదా స్నేహితుడికి, చెప్పలేదు. అంతే ఏమన్నాడు, ఆ రోజు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. ఏంట ఇంపార్టెంట్ పని, ఆ రోజు సినిమా చూడాలనుకున్నాడు ఆయన, ఆయన ఆయన భార్య కలిసి. అంటే స్నేహితుడు యొక్క కూతురు పెళ్లి కంటే ఏది ముఖ్యమైంది, నీ కూతురు పెళ్లి కూడా అదే జరుగుతుంది. మీరు చాలా గొప్పగా అనుకుంటారు, నేను చాలా గొప్ప పని చేస్తున్నాను. ఇంకోటి కూడా చెప్పారు, మేము ఎవరింటికి వెళ్ళి భోజనం చేయమండి, హోటల్కి వెళ్ళి తింటాడు. ఇంకోళ్ళ ఇంట్లోకి వెళ్ళి తింటాం బెటర్ కదా, హోటల్కి వెళ్ళి తింటాం కదా. నా పెట్టం రాంగ్ అయిపోయింది, అది ఎలా సవరించాలి, గాయత్రి మంత్రం సవరిస్తుందని, ఖచ్చితంగా సవరిస్తుంది. అది తమాషాగా ఏం చేస్తుంది అంటే మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. ఇచ్చంటే ఈ ఆలోచన భ్రష్టు పట్టిపోయింది, అది కరెక్ట్ చేయడం చాలా కష్టం. కానీ గాయత్రి మంత్రం ఏం చేస్తుందంటే మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. కనుక ఈ రోజు నుంచి మీరు అది ఒక దీక్షగా తీసుకోండి, నేను ఖచ్చితంగా గాయత్రి మంత్రం చేస్తామని. ఇది ఖచ్చితంగా నేను గాయత్రి మంత్ర ప్రచారానికి చెప్పడం లేదు, నేనేం ప్రచారకుని కాదు, నేను ఒక సైంటిస్ట్. నేను చెప్పిన లాజిక్ అర్థమవుతుంది కదా, ఎందుకు మీకు కష్టాలు వస్తున్నాయో. చిన్న చిన్న తప్పులు చేస్తాం మనం, పెద్దవాటిలో తప్పులు అవుడు చేయడు. తప్పులు ఎప్పుడు మనం చేసినా చిన్న చిన్న విషయాల్లోనే తప్పులు చేస్తాం, కానీ ఆ తప్పులు తడిసి మోపెడవుతున్నాయి. చిన్న చిన్న పనులు, ఉద్యోగం దొరకటం లేదు మాస్టారు, మేము అప్లై చేస్తున్నాం, కారణం ఏంటి, యూత్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కుటుంబానికి అవసరమయ్యేటటువంటి పని మీరు ఏమీ చేయలేదు మీ జీవితంలో. కుటుంబానికి అవసరం అంటే టీ ప్యాకెట్ కావాలి, పాల ప్యాకెట్ కావాలి, అగ్గిపెట్టి కావాలి, ఏదో అగరబత్తి కావాలి, ఏదో అవుతాయి కదా కుటుంబానికి అవసరం. ప్రతిరోజు ఏదో చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, ఆ తండ్రి అవడో చేస్తాడు తప్ప పిల్లల చేత చేయించరు మీరు. పిల్లలు కూడా చాలా గ్రేట్ అనుకుంటారు. ఖచ్చితంగా నా జీవితంలో జరిగిన ఒక విచిత్రమైన సంగతి చెప్తాను నేను. గుంటూరులో నేనున్నప్పుడు నా ఆశ్రమంలో కొంచెం ఒంట్లో బాగలేదు నాకు. పొద్దున్న నుంచి నేను పడుకుని ఉన్నాను, తమాషా ఆ రోజు ఎవరూ రాలేదు. మధ్యాహ్నం 1 గంటగా ఎప్పుడో నా స్నేహితుడు కూతురు వచ్చింది, బీకాం జరుగుతుంది, అమ్మ తల పగిలిపోతుంది, కాస్త టీ పెట్టమ్మా అన్నది. స్టవ్ వెలిగించటం రాదు మాస్టారు అంది. మీ పిల్లలకు వచ్చారు ఏదో నాకు తెలియదు. టీ పెట్టడం వచ్చో రాదో నాకు తెలియదు, అన్నం వండటం వచ్చో రాదో నాకు తెలియదు, కూరలు చేయటం వచ్చో రాదో నాకు తెలియదు. పెళ్లిళ్ళయ్యాక వాళ్ళు జీవితంలో సుఖంగా ఎలాగ జీవించగలరు? ఇంపాసిబుల్. అది మీరు జీవించటం నేర్పటాలనే మీరు ప్రేమ అనుకుంటున్నారు, అది పాయింట్ అర్థమవుతుందా? ఇది ప్రజ్ఞ అంటే. ఇందాక నేనేం చెప్పాను, శ్రద్ధ అన్నాను. అంటే ఏంటి? తెలిసింది ఆచరించటం. ఇప్పుడు ఏం తెలుసుకోవాలో తెలిసి ఆచరించాలి. ఇది కరెక్ట్ చేసుకోండి. మీరు అప్లై చేసిన రోజే ఉద్యోగం వస్తుంది. ఇంటి పనులు చేసి ఉంటే ఇంటికి నువ్వేమీ చేయకుండా నీకు ఎందుకు ఉద్యోగం కావాలి? ఉద్యోగం అయ్యాక మళ్ళీ పెళ్లి అవుతుంది, నీకో కుటుంబం ఏర్పడుతుంది. తప్పు అక్కడ జరుగుతుంది, చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయి. కానీ తమాషా నా జీవితంలో నేను చెప్తున్నాను. నేను మళ్లీ మళ్లీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, యాజ్ ఎ సైంటిస్ట్ నేను చెప్తున్నాను, గాయత్రి మంత్రము ఈ లోపాలన్నింటినీ సవరించేస్తుంది. డీకాంప్లెక్స్ చేసుకుంటే ఏ విధంగా అయితే మీకు ఆహారంలో వైటమిన్స్ లేకపోయినా మీకు ఎలాగైతే పుష్టి వస్తుందో, మీ జీవితంలో శ్రద్ధ ప్రజ్ఞానిష్ట లేకపోయినా ఈ గాయత్రి మంత్రం చెప్పడం మీ జీవితానికి ఆ మార్గదర్శనం చేస్తుంది. క్లియర్? కొన్ని పాయింట్స్ ఏమైనా దొరికాయా? కానీ ఇది ఆచరిస్తే మీరు కరెక్టే చెప్పారు మాస్టర్, కానీ రేపటి నుంచి చూస్తాం చేయలేరు. ఈ రోజు నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఈ ఆచరణలోకి రావాలి. బట్టలు ఆరేస్తారు, మీరు కాస్త చాలా జాగ్రత్తగా చూడండి, కరెక్ట్గా ఆరేరు. ఒకవేపు ఎక్కువగా ఉంటుంది, ఒకవేపు తక్కువగా ఉంటుంది. ఇంకొక రహస్యం చెప్తున్నాను నేను మీకు. హోటల్లో ఏ సర్వర్ అయితే మీరు ఆర్డర్ ఇవ్వగానే శ్రద్ధగా మీకు తీసుకొచ్చి ఆ ప్లేట్ పెడతాడో, వాడు ఖచ్చితంగా ఆ జీవితంలో కానీ నెక్స్ట్ జీవితంలో కానీ చీఫ్ మినిస్టరో ప్రెసిడెంటో అవుతాడు. మీరు రాసుకోండి, నేను తర్వాత నేను మీకు ప్రూఫ్స్ ఇస్తాను. నేను చిన్న చిన్న రహస్యాలు ఇవంతా కూడా. ఇప్పుడు ఎవరైనా వడ్డిస్తున్నారా? అంత బఫే, 82 రకాల వంటకాలు చేయించినటువంటి ఒక పెళ్లికి వెళ్ళాను నేను. దేవుడికి తెలియాలి 82 వంటకాలు ఎవడు తింటాడు. అందులో ఈ కాలంలో వాడు 35 ఏళ్ళు వచ్చేసరికన్నా గ్యాస్ట్రిక్ ట్రబుల్ గ్యారంటీ. వాడేం తింటాడు పాపం, ఇంత మంచిగా అన్నం తింటే గొప్ప వాడికి. కానీ 82 రకాల వంటకాలు చేయించేసారో తెలిసి ఆ టేబుల్ మీద పడేసి వడ్డించుకోవాలి. ఇక్కడ నువ్వేం చేసావు? 82 రకాల వంటకాలు చేసావు. కానీ ఆ వంటకాలు శ్రద్ధగా మనము ప్రేమగా పెట్టాలి అనేది మర్చిపోయాం. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎందుకు వస్తున్నాయి? గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎందుకు వస్తున్నాయంటే అసలు మీకు ప్రేమగా పెట్టేవాళ్ళు లేరు, ప్రేమగా తినేవాళ్ళు లేరు. నేర్చుకోండి అది, అంతకంటే ఇంకో దారి లేదు. అందుకే నేను చెప్పాను, నేను చెప్పటం ఒకటి చెప్పేస్తా. చాలా సింపుల్ టెక్నిక్స్ అమ్మా జీవించడం, కానీ టెక్నిక్స్ నేర్చుకోవాలి, మీరు ఆచరణలో పెట్టుకోవాలి. పూర్వకాలంలో పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు ఎన్ని రోజుల ముందు బంధువులు వచ్చేవారు? 5 రోజులు పెళ్లి జరిగేది, ముందు బంధువులు వచ్చి అప్పడాలు అంతా వచ్చేవారు. ఇప్పుడు చెక్ బుక్ ఒకటి ఉంటే చాలు. ఇంకే కళ్యాణ మండపానికి వెళ్ళిపోయాం, పొద్దున్న కళ్యాణ మండపం బుక్ చేసుకోవటం, సాయంత్రానికి వెళ్ళిపోవాలి. అంటే 2 రోజులు అద్దె ఇవ్వాలి కదా. ఇళ్లల్లో పెళ్ళిళ్ళ సంగతి ఎప్పుడో మర్చిపోయాను. ప్రజ్ఞ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రేమగా మీరు ఎవరికి ఆహారం పెట్టినా ఖచ్చితంగా మీరు దేశాధిపతులు అవుతారు. అందుకే ప్రతి సక్సెస్ఫుల్ గురువు యొక్క ఆశ్రమంలో అన్నదానం ఉంటుంది. మీరు చూసారా? ఆహారం పెట్టడం సాయి ఎలా పెట్టేవాడు? తను వండి పెట్టేవాడు, తను వడ్డించేవాడు. ఎందుకు అలా వడ్డించాడు? కనుక ఈనాడు ఇంటి ఇంటిలో కూడా ఆయనకి ఆ భవ్యమైనటువంటి స్వాగతం. ఆ జీవిత విధానం, ఆ జీవిత విధానం నేర్చుకోండి. చెప్పిన అర్థమవుతుంది కదా? హౌ టు లివ్, శ్రద్ధగా జీవించండి, ప్రజ్ఞతో జీవించండి. శ్రద్ధ అంటే తెలిసింది ఆచరించడం, ప్రజ్ఞ అంటే తెలుసుకుని ఆచరించడం. ఆహారం పెడితే ఈ లాభం ఉంది, మంచినీళ్ళు ఇస్తే ఈ లాభం ఉంది, నువ్వు ఏది ఇస్తావో దాన్ని బట్టి లాభాలు ఉన్నాయి నీకు. అందుకే భగవంతుడికి ప్రసాదం నువ్వు ఇచ్చేటప్పుడు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రసాదం ఉంది. కానీ ఈనాడు అసలు భగవంతుడికి ప్రసాదం ఎక్కడ పెడుతున్నాము? ఖచ్చితంగా దేవాలయాలలో అన్నదానం జరగాలి. షిర్డీ సాయి దేవాలయాల్లోనే కొంచెం యాంగిల్లో ఉంది, ఆ దేవాలయాలు ఎదుగుతున్నాం. నాటుకోండి, ఇతరులకి పెట్టడం నేర్చుకోండి. ఇతరులకి నువ్వు ఏది పెడతావో అదే నీకు వస్తుంది. నాటు కోసుకో, నాటు కోసుకో, అదే గాయత్రి మంత్రం. మొత్తం మీద గాయత్రి మంత్రం అంతే. నా సుఖంగా లేదు, నాకు ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉంటారు, నేను ఇంత చేస్తున్నా కూడా ఎందుకో నా జీవితం సుఖంగా లేదు. తప్పు మీకే తెలుసు. ఏంటి తప్పు? ఫస్ట్ ద కిచెన్ మస్ట్ బి కరెక్ట్. ఈనాడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి, చాలా మంది కుటుంబాల్లో కిచెన్ కి వాల్యూ లేదు. ఆమె రైటర్ రాంగ్ అని మీరు చూసుకోండి, నాకు తెలీదు, నా అనుభవం అది. కిచెన్ ఉపయోగించుకోవటం చేత కాదు. మీకు ఇంకో తమాషా చెప్పేదా? న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ మొన్న పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన వంటవాడు, ఆయన ఏం తింటాడో చెప్పినందుకు ఆయన్ని ఆ వంటవాడిని పనిలో తీసేశారు. మీకు ఆ పేపర్ రిపోర్ట్ చూశారా? మీరు పేపర్లో పడింది, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒక ప్రైమ్ మినిస్టర్ యొక్క ఆహార నియమాలు వాడు చెప్పాడు. ప్రతిరోజు పొద్దున్నే ఆయన డయాబెటీస్ అది ఉంది కనుక కాకరకాయ జ్యూస్ తాగుతాడండి, ఈ ఆహారం తీసుకుంటాడని, ఈ ఆహారం తీసుకుంటాడు. రెండో రోజు ఆ వ్యక్తిని పని నుంచి తీసేశారు. ఎందుకు తెలుసా? ఆహారం తెలిస్తే మనస్సు మార్చేయచ్చు. చాలా పొలిటికల్ డెసిషన్స్ పార్లమెంట్ లో డిసైడ్ చేయరు, డిన్నర్ పార్టీలో డిసైడ్ అవుతాయి. అదైనా తెలుసా మీకు? ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఇమ్మీడియట్ గా జరిగేది ఏంటి? డిన్నర్. ఆహారము అన్ని సమస్యలను నివారిస్తుంది. మీ పిల్లలు అల్లరి చేస్తున్నారా? ఆహారం మార్చండి, వాడు అల్లరిపోతుంది. మరి ఆ ప్రజ్ఞ ఉండాలిగా. ఏ తల్లిదండ్రులుగా తెలుసు? న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ అడగండి, వాళ్ళు చెప్తారు ఓవర్ యాక్టివ్ పిల్లవాడికి ఏ ఆహారం ఇవ్వాలి. ఓవర్ యాక్టివ్ అంటే తెలుసు కదా, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నాడండి, ఏ అల్లరి చేసేస్తున్నాడో అండి. ఆహారం మార్చే, ఆహారం మారిస్తే మారిపోతుందా? ఎదురు ప్రశ్న. ఇంతకీ మీరు వేసుకునే మందు ఎక్కడి నుంచి తయారవుతుంది? ఆహారం నుంచేగా. ఆహారం అంటే ఏంటి? మూలికలు. బీపీకి మందు లేదు, సర్పెంట్ అయినా, రౌసియా సర్పెంట్ అయినా అనేటువంటి వనమూలికతో ఎక్స్ట్రాక్ట్ తీసి సర్పాసుల్ అనేటటువంటి మందు తయారు చేశారు. తర్వాత కూడా చాలా మందులు వచ్చాయి అనుకోండి. మీరు చెప్పిన భావం అర్థమవుతుంది కదా. మందు ఎక్కడి నుంచి వస్తుంది? ఆహార పదార్థాల నుంచే. అంచేత ఏ ఆహార పదార్థంలో ఏ విధమైనటువంటి మందు ఉందో కనుక మీకు తెలిస్తే దాన్ని మందుగా వాడండి. మీ పిల్లల భవిష్యత్తులో మారిపోతే అది ప్రజ్ఞ. శ్రద్ధ అర్థమైంది కదా, ప్రజ్ఞ అర్థమైంది కదా. న్యూట్రిషన్ ఎఫెక్ట్. శ్రీరామ్ శర్మ ఆచార్య ఒక నెల రోజుల పాటు కనుక కల్ప సాధన అని ఒక ఆహార ప్రయోగం ఇచ్చాడు. అది ఒక నెల రోజుల పాటు చేస్తే హార్ట్ ఆపరేషన్స్ చేయించుకోవాలి అని డాక్టర్ చెప్తే ఖచ్చితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించుకోక్కర్లేదు. మీకు డయాబెటీస్ ఉంటే మూడో రోజు నుంచే డయాబెటీస్ మందు మానేయవచ్చు. అన్నిటికంటే చాలా గొప్పది ఏంటి అంటే మెమరీ పవర్ ఖచ్చితంగా 5 రెట్లు పెరుగుతుంది. కల్ప సాధన దాని పేరు. అందువల్ల నేను ఇక్కడ ఉన్నటువంటి మనవాడు చాలా మంది శ్రీరామ్ శర్మ ఆచార్య గురించి దాని గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళకి నేను చెప్పాను. నేను ప్రతీ నెలా కూడా ఈ విషయంలో నేను ఇక్కడ సాధనా క్లాసులు పెడతాను. అంటే థీరీ ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు లాజికల్ గా కొంత చెప్పటానికి ట్రై చేశారు, కానీ దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి? ఈ హనుమంతుడిని ఎలా ఉపయోగించుకోవాలి, వినాయకుడిని ఎలా ఉపయోగించుకోవాలి, ఇద్దరిని సాయి ఉపయోగించుకున్నాడు. మీకు తెలుసిన శుద్ధికి వెళ్ళారు కదా, శుద్ధిలో ఈయన యొక్క చావిడికి సమాధి మందిరానికి మధ్య దక్షిణముఖి హనుమత్ టెంపుల్ ఉంది, చూశారా మీరు? చూడలేదా? మాకెక్కడ నుండి ఏదో వెళ్ళే వచ్చామండి. వెళ్లే చోట ఏముందో అర్థం చేసుకుని వెళ్ళండి. హనుమంతుణ్ణి ఆయన ప్రతిరోజు చావిడి నుంచి లిండికి వెళ్తున్నప్పుడు ఆ హనుమంతుడు విగ్రహం ముందు నుంచుని కొన్ని సంకేతాలు చేసేవాడు ఆయన. సాయి చరిత్ర చదవండి. దేవాలయాల నుంచి దండం పెట్టుకుంటే వెళ్ళాము. హౌ హీ బికేమ్ సాయి, దేవాలయాలలో ఆ విద్య నేర్చుకోవచ్చు. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, హైదరాబాద్లో నా కోరిక ఏంటి అంటే, ఇలాగ మామూలుగా నేను చెప్పేస్తూ ఉంటే నన్ను చాలా మంది అడిగారు, మాస్టర్ మీరు చెప్పారు గాయత్రి మంత్రం ఇలా చేసుకుంటే ఫలితాలు వస్తాయన్నారు, కానీ ఎలా చేసుకోవాలి? అందుకే సైన్స్లో ఏది ఇంపార్టెంట్ అంటే ప్రాక్టికల్స్ ఇంపార్టెంట్. అంచేత ప్రతి నెల 3 రోజుల పాటు హైదరాబాద్లో దీని మీద ప్రాక్టికల్స్ పెట్టదలుచుకున్నా నేను. మొన్ననే కొన్ని రోజుల పాటు డైమండ్ హిల్స్ దగ్గర జీవన్ దేవత సాధనా శిబిరం పెట్టాను నేను. నెక్స్ట్ మంత్ 21-26 మధ్య ఇంకొక సాధనా శిబిరం పెట్టబోతున్నాను. ఇక్కడ మన కార్యకర్తలకి వాళ్ళకి నేను చెప్పింది ఏంటి అంటే, మీరు నిర్ణయించండి, నన్ను అడగండి, నేను చెప్పడానికి రెడీ. అర్ధరాత్రి పిలిచిన నేర్చుకోండి జీవించే విధానం. శ్రద్ధ అర్థమైందా? క్లియర్? శ్రద్ధ అంటే ఇది మంచిది అని తెలిస్తే తక్షణం ఆచరించడం, తక్షణం. ప్రజ్ఞ, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది తింటే ఇది, ఇది తింటే ఇది, అలా చేస్తే ఇలా మంచిది, ఇలా చేస్తే ఇలా మంచిది అనేటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆచరించడం. శ్రద్ధ, తెలిసింది ఆచరించడం. ప్రజ్ఞ, తెలియంది తెలుసుకుని ఆచరించడం. రెండు ఇంపార్టెంటేగా. ఇంకా మూడోది నిష్ఠ. నిష్ఠ అంటే ఏంటి? ఏది చేసినా రెగ్యులర్ గా చేస్తే కానీ ఫలితాలు రావు. ఎక్సర్సైజ్ చేస్తే మంచిదండి అని చెప్పి ఇవాళ 1 గంట సేపు చేసి మళ్ళా చేయటం మానేశారనుకోండి, నిష్ఠగా ప్రతిరోజు 5 నిమిషాలే చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వస్తాయి. ఎంత నిష్ఠ అంటే ఏంటో అర్థమైంది కదా. ఏది మీరు అర్థం చేసుకున్నారో, ఏది చదివి అర్థం చేసుకున్నారో దాన్ని రెగ్యులర్ గా చేయటం. ఈ మూడింటిని చేయటానికి గాయత్రి మంత్రము మీ శరీరంలో 3 రకాలుగా ప్రవేశిస్తుంది. గాయత్రి మంత్రం మీకు ఒక శక్తి అని చెప్పాను కదా. ఓం భూర్భోస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్సు ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనేటటువంటి ఆ మంత్రము మీరు ఎప్పుడు ఉచ్చారణ చేస్తారో మీ శరీరంలో అది 3 రకాలుగా ప్రవేశిస్తుంది. దాన్నే యోగ విద్యలో ఏం చెప్తామంటే ఇడ, పింగళ, సుషుమ్న అంటాం. దాన్నే ఇంకొక భాషలో స్వరయోగము అంటాం. ఇంకొక భాషలో దాన్నే ప్రాణాయామము అంటాం. చాలా మందికి శాస్త్రము అంటే ఏంటో తెలియదు. రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము, జంతు శాస్త్రము. శాస్త్రము అంటే అసలు అర్థం ఏంటి? శ్వాసను అస్త్రముగా ప్రయోగించుట. మీ శ్వాసను అస్త్రముగా ప్రయోగించగలిగితే శాస్త్రము అవుతుంది. అంటే రసాయన శాస్త్రము తెలుసుకున్నటువంటి వాళ్ళ శ్వాస ఎలా ఉంటుంది, భౌతిక విజ్ఞానము తెలుసుకున్నటువంటి వాళ్ళ శ్వాస ఎలా ఉంటుంది, అది మనం మర్చిపోయాం. కానీ రసాయన శాస్త్రం ఎలా నేర్చుకుంటున్నాం మనం? కెమిస్ట్రీ చదవాలంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ చదవాలి. ఎంఎస్సీ కెమిస్ట్రీ చదవాలంటే ఏం చేయాలి? మీరు 1వ క్లాస్ నుంచి ఆ ఎంఎస్సీ వరకు ప్రతిరోజు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాలేజీలో కూర్చుని ఏం చేయాలి? వినాలా లేకపోతే మీరు ఏమైనా మాట్లాడాలా? ఒక విద్య రావాలి అంటే మీరు ఏం చేస్తున్నారు? ఒక చోటకి వెళ్ళి మీరేం మాట్లాడరు, ఏం చేస్తారు? మీరు వింటారు. అర్థమైందా? భారతీయ ఋషులు ఏం చెప్పారు అంటే, వింటమే అవుతే సకల శాస్త్రాలు అంతరిక్షంలో ఉన్నాయి. నీకు వింటని చేతొస్తే నువ్వు క్లాస్ రూమ్లోకి వెళ్ళక్కర్లే. చాలా సింపుల్ సొల్యూషన్, కానీ వింటని రావాలిగా. ఇందుగలడు అందులేడు, సందేహము వెలదు, ఎందెందు వెతికి చూచిన అందందే గలడు. దానవాగ్రిని వింటే, అదేనా శ్లోకం? శ్లోకం కాదు, భాగవతం పద్యం. వింటని నేర్చుకోండి. ఇప్పుడు మీరు ఇదంతా విన్నారు, ఇందింత విన్నాక, ఇంత విన్నా కూడా మీ జీవితాలు ఇలాగే ఉన్నాయనుకోండి, నేనేం చేయగలను? తర్వాత అసలు మీరు నా మాటలు వినక్కర్లే, మీకు అంతా చెప్పేసి ఆ రహస్యాలంతా కూడా. నిష్టకి ఇప్పుడు లాస్ట్ పాయింట్ చెప్తున్నాను, మీరు శ్వాసను కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే ఏ జ్ఞానము కావాలంటే ఆ జ్ఞానం మీకు వస్తుంది. శ్వాస ఉపయోగించుకోవాలి, దాన్నే ప్రాణాయామం అంటాం. ఆరోగ్యాన్ని ప్రాణాయామంతో ఎలా సంపాదించుకోవాలో ఈనాడు అద్భుతంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఎవరైనా రామ్దేవ్ మహారాజ్ అద్భుతంగా చెప్తున్నాడు. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ తో పోటీ ఆయనకి, అవునా? మరి అది మంచిది అని తెలిసాక మన పిల్లలకి మీరు ఆ ప్రాణాయామం నేర్పించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? మీకు విశ్వాసం ఉందా ప్రాణాయామం చాలా మంచిది, మీ పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని చేసుకుంటారని విశ్వాసం లేదా? నా శ్రద్ధ లేదు. ట్యూషన్కి వెళ్ళాడా లేదా? ఒక 10 నిమిషాలు మీతో పాటు కూర్చుని మీరు ప్రాణాయామం చేయండి, వారికి ప్రాణాయామం చేయించండి. ప్రాణాయామం ఎందుకంటున్నాను, నిష్ఠ అంటే అది. నిష్ఠ మీకు ఎదగాలి అంటే శరీరాన్ని మీరు అనుకున్నట్టు వంచగలగాలి అంటే ప్రాణాయామం తప్ప ఇంకో మార్గం లేదు. మీరు చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ నిష్ఠతో పాటు ఒక ఆసనంలో కూర్చొని చేయాలి. సరస్వతీ దేవి యొక్క ఆసనం ఏమిటి? నెమలి. గాయత్రి మాత ఆసనం ఏమిటి? హంస. చాలా మంది దేవతలకి మెడలో ఏముంటాయి? పాములు ఉంటాయి. భుజంగాసనం అనే ఒక ఆసనం ఉంది, తెలుసా మీకు? ఆసనాలు దేవతా శక్తిని మీలో దింపుకునేటటువంటి పొజిషన్స్. ఆ ఆసనంలోనే ఆ దేవతా శక్తి మీలోకి దిగుతుంది. దేవతలందరినీ మనం దేని మీద కూర్చోబెడతాం, నుంచోబెడతాం? పద్మాసనం. పద్మం మీద కదా నుంచుని ఉంటారు వాళ్ళు. పద్మాసనంలో కనుక మీరు కూర్చుని, ఇంకో సీక్రెట్ చెప్తున్నాను, దీంతో ఆపేస్తాను నేను. మీ కోరికలన్నీ తీరటానికి భగవద్గీతలో అతి సులభమైనటువంటి మార్గం ఇచ్చాడు, గ్యారంటీ అది. ఆ గ్యారంటీ ఎవడిచ్చాడు అంటే శ్రీకృష్ణుడు ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ఇచ్చిన గ్యారంటీ కూడా మాకు సరిపోతండి అంటే నేను ఇంకేం చేయలేను. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయం. ఇంకే చేయాలి. మీరు మీ అమ్మాయికి పెళ్లి కావటం లేదా, మీ అబ్బాయికి ఉద్యోగం రావటం లేదా, మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఆరోగ్యం బాగులేదా, ప్రతిరోజు పొద్దున్న 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు మీరు పద్మాసనంలో కూర్చుని మీ శ్వాసని గమనించండి. ఇంకేమీ చేయక్కర్లేదు. మీరు భగవద్గీతలో శ్లోకం ఇది 6వ అధ్యాయంలో ఉంది. పొద్దున్న 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు కూర్చుంటే మీ అమ్మాయికి పెళ్ళి కూర్చుంది అని నేను అనేక మందికి చెప్పాను. నేను మీరు బ్రష్ చేసేయండి మాస్టర్, నాకంత శక్తి లేదు. విధానం చెప్పగలను. సైంటిస్ట్ ఏం చేయగలడు అంటే టెక్నిక్ చెప్పగలరు. టెక్నిక్ మీరు ఆచరించుకోండి. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంశం దిశశ్చానవలోకేన్. స్ట్రైట్ గా కూర్చుని పద్మాసనంలో. పద్మాసనంలో కూర్చోలేను మాస్టర్, కోరిక తీరుకోవాలి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇది నిష్ఠ అంటే తెలిసిన దాన్ని రెగ్యులర్ గా చేసుకోవటం. చేత నా క్లాసుకి ముందు క్లాసు తర్వాత మీకు చాలా పాయింట్స్ చెప్పాను నేను. అది మీరు ఆచరించుకున్నా కూడా మీ జీవితాలు ధన్యమైపోతాయి. కానీ ఇదంతా కూడా గురుదేవులు రాసినటువంటి మూడు పుస్తకాల్లోని పాయింట్స్ చెప్పాను నేను. గాయత్రి మహావిద్య అని మొదటి భాగము, రెండో భాగము, మూడో భాగము అని మూడున్నాయి. మొదటి భాగంతో మీకు శ్రద్ధ డెవలప్ అవుతుంది, రెండవ భాగంతో ప్రజ్ఞ డెవలప్ అవుతుంది, మూడవ భాగంతో నిష్ఠ డెవలప్ అవుతుంది. అంచేత నేను మీకు ఇంకా ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మీరు మొట్టమొదట గ్యారంటీగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, రోజుకి 108 గాయత్రి చేసుకోండి. ఇవాళ కంటే మంచి రోజు రాదు. సాయి యొక్క సమక్షంలో, ఆంజనేయ స్వామి యొక్క సమక్షంలో, దత్తాత్రేయుడి యొక్క సమక్షంలో, అసలు ఈ విద్య అంతటికీ మూలమైనటువంటి వ్యక్తి యొక్క జన్మదినములో కంటే మంచి రోజు మీకు దీక్షగా దీక్ష తీసుకోవటానికి రాదు. కనుక కళ్ళు మూసేసుకుని దీక్ష తీసేసుకోండి, ఉండండి సార్, రేపు తీసుకుంటా చక్రవర్తి అంటే మేము మీ రియాక్షన్ అది ఇంత చెప్పినా కూడా ఆహా వద్దు మంచిది అని తెలిసినప్పుడు ఆచరణ ముఖ్యం. వింటే లాభం విని ఇంత తెలియదు. ఇందులో తెలియని ఏమైనా చెప్పానా నేను? తెలియని ఏం చెప్పలే, నా అనుభవం జోడించి చెప్తున్నాను కనుక మీరు వింటున్నారు. ఊకటప్పుడు అయితే మాకు తెలుసులేవు ఆయన ఎప్పుడో లేచి వెళ్ళిపోయేవాళ్ళు. అంచేత నా ఈ జ్ఞానానికి ఆధారమైనటువంటి ఆ గాయత్రి మంత్రాన్ని మీరు స్వీకరించండి. ఇవాటి నుంచే రెగ్యులర్ గా ఇంటికి వెళ్ళిపోగానే స్నానం చేసి చేసేయండి. రోజుకి ఒక మాల 108 5 నిమిషాల కంటే ఎక్కువ పడుతుంది. వీలవుతే పద్మాసనంలో కూర్చుని చేయండి. ఇంకా మీరు చేయదలుచుకుంటే పసుపు రంగు బట్టలు వేసుకుని చేయండి. ఇంకా చేయదలుచుకుంటే రోజుకి మాక్సిమం 5 మాలల కంటే ఎక్కువ చెయ్యవద్దు. బాగుంది మాస్టర్ అయితే మేము దంచేస్తామండి అని పాలు తాగితే చాలా మంచిదని మీరు 10 లీటర్లు ఎక్కించారనుకోండి. ఇంచేత మంచిదైనా 5 మాలలు చాలు. తర్వాత ఏం చేయాలో చెప్తాను. కళ్ళు మూసేసుకోండి. ఆ సాయిని, ఆ హనుమంతుణ్ణి, ఇందులో మళ్ళా వీళ్ళందరినీ మీరు వేరువేరుగా చూడకండి. సాయి వేరు, మేము సాయి భక్తులం కనుక ఈయన భక్తులు ఎలా చేస్తాం, మేము ఈయన భక్తులం కనుక. అందరూ ఒకే అఖండ చేతనత్వానికి ప్రతీక. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఆనందంగా స్వీకరించుకుని చేసుకోండి. నేను 5 ఖండాలుగా చెప్తాను, దాన్ని 5 సార్లు మీరు ఉచ్చారణ చేయండి. ఓ భోర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు నాతో కలిపనేయండి. ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గుర్తుంచుకోండి. నేను చెప్పినవి గాయత్రి చేసుకోండి, నాటు పోసుకునే సిద్ధాంతాన్ని తెలుసుకోండి, దాని ప్రకారం మీ జీవితాన్ని మలుచుకోండి. ఆసన ప్రాణాయామాల ద్వారా మీ శరీరాన్ని మనసుని లొంగ తీసుకోండి. ఇంకా ఏం చెప్పాను, ప్రతి నెల 3 రోజుల పాటు హైదరాబాద్ లో క్లాసులు పెడతారు. దాన్ని రెసిడెన్షియల్ క్లాసెస్ గా మార్చాలని నా కోరిక. ఇంకేంటి, జీవించడం అనేది విని వెళ్ళిపోతే రాదు, జీవించాలి. గురువుతో పాటు ఉండాలి మీరు. నేను మీతోనే ఉంటాను, మనం అందరం కూడా కలిసి ఒక 3 రోజుల పాటు ఆ జీవిత విధానాన్ని నేర్చుకుందాం. ఇందులో మీకు శ్రమ కూడా లేదు. ఒకవేళ మీకు సెలవులు లేవు అది లేవంటే మీకు సెలవు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే ఆ 3 రోజులు ఒక చోట మనం ఉందాం, అక్కడ తీసుకెళ్ళి సాయంత్రం వచ్చేయండి. ఎందుకంటే ఆఫీసులో కూడా ఉంటూ ఎలా ఉండాలో నేర్చుకోవాలి మీరు. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. అటువంటి అవకాశం మన జీవితాలలో ఈ రోజు వచ్చినందుకు ఆ గురువులందరికీ నమస్కారం చేస్తూ అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్య శాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతో మా కశ్చిద్ దుఃఖమాప్నుయాః. అపుత్రాః పుత్రినః సంతో, పుత్రినః సంతు పౌత్రినః, నిర్ధనా సధనా సంతు జీవంత శరదాంశతం. ఇప్పుడు అందరికి మీకు అర్థమైందా? అపుత్రా నాటుకుంటున్నారు మీరు మీ మనస్సుతో, అది అర్థం చేసుకోండి. పిల్లలు లేని వాళ్ళు ఇది నాటుకుంటే పిల్లలు పుడతారు అనేది కాదు. మా స్నేహితుడు ఒకతనికి చెప్పాయి, మీరు ఇలా చేసుకోండి అయ్యా. ఈ అపుత్రా పుత్రుల సంతు అన్నప్పుడు అమెరికాలో వీళ్ళ స్నేహితుడు ఒక గుజరాతీ దంపతులు ఉన్నారు. 30 ఏళ్ళు అయిపోయింది, పెళ్ళైపోయి వాళ్ళకి పిల్లలు లేరు. చిన్నతనంలోనే పెళ్ళైపోయింది, పిల్లలు లేరు. ఈ అపుత్రా పుత్రుల సంతు అన్నప్పుడు నేను ఎవరి ఫ్రెండింగ్ చెప్పాను, అతను అతని భార్య వృద్ధరికి తెలియకుండా అపుత్రా పుత్రుల సంతు అన్నప్పుడు ఆ దంపతుల గురించి ఆలోచించేవాడు. వాళ్ళ పిల్లలు పుడితే బాగుంది. వీళ్ళు మొదలెట్టిన 6 నెలల తర్వాత ఆవిడ కన్సీవ్ అయ్యి 9 నెలల తర్వాత ఏమైందో తెలుసా? కారణం నాటుకోవటం. ఇది చప్పగా అనొద్దు. అపుత్రా పుత్రుల సంతు నాటుకునే విద్య, నిర్ధన సధన సంతు, జీవంతు శరదాంశం. ఎంత అద్భుతమైనటువంటి నాటు కోసుకో విద్య అందులో ఉన్నదు. పృథ్వీ సస్యశాలిని, దేశోయం క్షోభరేతో, భావం అర్థమవుతోంది కదా. మీరు ప్రతిరోజు ఇది అనుకుంటున్నప్పుడు ఎలా అనుకుంటారో తెలుసా? నేను స్వస్తి అనగానే, ఇంకిది అనగానే ఏం చేస్తా అంటే ముందు లేచిపోతారు. లేచిపోయాక చేపలు చుట్టు పెట్టడం మొదలు పెడతారు. అసలంతా ఇది, మొత్తం లెక్చర్ ఒకవైపు, ఇది ఒకవైపు. ఇది ఒక్కటి మీరు నాటుకోగలిగితే చాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహీష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని, దేశోయం శోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయ. నాటుకునే విద్య. అంచేత ఇది వచ్చినప్పుడు కబుక్కలు లేచి చేపలకి చుట్ట పెట్టకండి. స్వస్తి అనే శరీరం ఇంకా మంత్రం చదువుతో లేచిపోతారు. కూర్చుని నాటుకోండి. ఇది చేసినా చాలు నాటు కోసుకోలో. అలాగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా గాయత్రి మంత్ర సాధన ద్వారా గురుదేవుని యొక్క అనుగ్రహ ఆశీస్సులతో మీరు తెలుసుకుని ఇతరులకు చెప్తారని ఆశిస్తూ